మనకి ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి విషయం ప్రధానమైనటువంటిది. సర్వత్రా బ్రహ్మదర్శనం, సర్వత్రా పరమాత్మ దర్శనం. ఈ జగత్తుని చూస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని పరమాత్మగా మనం భావించాలి. ఎడారిలో ఉన్నటువంటి ఎండమామల్ని చూస్తున్నప్పటికీ కూడా అక్కడ నీరుందని అనుకోము, ఎండమావులేనని అనుకుంటాం. అదేవిధంగా ఇక్కడ జగత్తు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది బ్రహ్మమే అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. జగత్తు అనేటువంటిది నిజంగా లేనే లేదు, అది మిథ్య. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జగత్తు కేవలం మిథ్య మాత్రమే, అంటే లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ ప్రకారంగా మనం తెలుసుకున్న తర్వాత, జగత్తు లేదు అని తెలుసుకున్న తర్వాత, అది మిథ్యామాత్రంగా కనిపిస్తున్నది అని తెలుసుకున్న తర్వాత, ఆ జగత్తుని మనం బ్రహ్మముగా దర్శించాలి. ఆ జగత్తుని బ్రహ్మముగా దర్శించాలి అని అంటే ఎలా కుదురుతుంది? ఆత్మజ్ఞానం వల్లనే కుదురుతుంది. అటువంటి ఆత్మజ్ఞానం లేదా ఆత్మదర్శనం ఎవరికి కలుగుతుంది? ఆత్మదర్శనం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయం నేను చెప్పుకున్నాం. ఆత్మదర్శనం ఎవరికి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతా ఉన్నాం. అదేంటి 65వ శ్లోకంలో చెప్తున్నారు. 65వ శ్లోకం చూడండి. సర్వగం సచ్చిదాత్మానం,
సర్వగం సచ్చిదాత్మానం,
జ్ఞాన చక్షుర్ నిరీక్షతే,
జ్ఞాన చక్షుర్ నిరీక్షతే,
అజ్ఞాన చక్షుర్ నేక్షత,
అజ్ఞాన చక్షుర్ నేక్షత,
భాస్వంతం భానుమంధవత్,
భాస్వంతం భానుమంధవత్.
సర్వగం సచ్చిదాత్మానం, సర్వవ్యాపకమైనటువంటి సత్తు చిత్తు స్వరూపమైనటువంటి ఆత్మను, ఆత్మ యొక్క లక్షణం సర్వవ్యాపకం, సత్తు చిత్తు ఆనందం. కాబట్టి సర్వవ్యాపకమై సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను జ్ఞానచక్షుః నిరీక్షతే, జ్ఞాననేత్రాల ద్వారా చూడటానికి వీలవుతుంది. జ్ఞాననేత్రాల ద్వారా, జ్ఞాననేత్రం ద్వారానే చూడటానికి వీలవుతుంది. అజ్ఞాన చక్షుః నాయిక్షతే, అజ్ఞాన చక్షుః అజ్ఞాన నేత్రంతో చూడటానికి వీల్లేదు. అంటే ఈ చర్మ చక్షులతోటి ఎప్పటికీ కూడా చూడటానికి కుదిరేటువంటి పని కాదు. భాస్వంతం భాను అంధవత్తు, ఇక్కడ మనకు ఒక ఉపమానం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మబోధలో ప్రతి శ్లోకానికి ఒక ఉపమానం ఉంటుంది. భాస్వంతం భానం అంధవత్తు, ప్రకాశిస్తున్నటువంటి సూర్యుణ్ణి గుడ్డివారు చూడలేనట్టుగా, ప్రకాశిస్తున్నటువంటి సూర్యుణ్ణి గుడ్డివారు ఎట్లాగైతే చూడలేడో ఆ ప్రకారంగా అజ్ఞాన నేత్రం ఈ చర్మచక్షు ఉన్నటువంటి వాడు ఏనాటికి కూడా ఆ పరమాత్మని ఆ బ్రహ్మాన్ని దర్శించడం కుదిరేటువంటి పని కాదు. జగత్తంతా కూడా మాయాకల్పితమని, అది మిథ్యని, నిజంగా అక్కడ జగత్తు లేనే లేదు అని కాకపోతే సత్యంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే ఆ జగత్తుగా మనకు కనిపిస్తున్నదని వేదాంతం మళ్ళీ 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 ఘోషించి మనకి తెలియజేస్తూ ఉంది. చీకటిలో ఉన్నటువంటి వాడికి తాడు పాములాగా భ్రమ కలిగిస్తున్నట్టుగా, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మమే పరమాత్మే జగత్తుగా భ్రమ కలుపుతూ ఉంది. కాబట్టి అదేమో అంధకారము, ఇదేమో అజ్ఞానమనే అంధకారం. ఆ అంధకారంలోనేమో తాడు కనపడదు, దాన్ని పాము అనుకుంటాం. మరి ఈ అజ్ఞాన అంధకారంలోనేమో పరమాత్మ కనిపించదు, ఆ పరమాత్మను మనం జగత్ అని అనుకుంటున్నాం. కాబట్టి మరి ఉన్నటువంటి ఆ తాడుని కనుక చూడాలంటే చీకటి తొలగాలి. ఉన్నటువంటి పరమాత్మని కనుక నువ్వు చూడాలంటే అజ్ఞానం కలగాలి. అజ్ఞానం కలగాలంటే జ్ఞానం కలగాలి. కాబట్టి ఆత్మజ్ఞానం లేదా తత్వజ్ఞానం అది కావాలి, లేదా ఆత్మానుభూతి లేదా బ్రహ్మానుభూతి కలగాలి. ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో, నిస్సంకల్ప స్థితిలో, నీ సహజ స్థితిలో, ఆత్మస్థితిలో అటువంటి అనుభూతి కలుగుతుంది. నేను అద్వయమైనటువంటి బ్రహ్మమునే, నేను దేహాన్ని, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కాదు, నేను బ్రహ్మాన్ని, నాకన్నా వేరుగా రెండవది ఇంకేమీ లేదు, కాబట్టి ఏకమైనటువంటి, అద్వయమైనటువంటి, ఒకే ఒక్కటైనటువంటి బ్రహ్మాన్ని నేను అనేటువంటి అనుభూతి కలగాలి. అలాంటి అనుభూతి ఎవరికి కలుగుతుంది అని అంటే జ్ఞాననేత్రం కలిగినటువంటి వారికే ఆ అనుభూతి అనేటువంటిది సిద్ధిస్తుంది. అజ్ఞాన నేత్రం ఉన్నటువంటి వాడికి అంటే చర్మచక్షువులతోటి చూడటానికి వీలు లేదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని, ఎందుకని అంటే సూర్యుడు ఎంత ప్రకాశంగా, ఎంత దివ్యమైనటువంటి ప్రకాశంతో ఉన్నా, లేదా బాగా భగభగభగభగ ఎండాకాలంలో మండుతున్నట్టుగా ఉన్నా, కంటితోటి చూడటానికి కళ్ళున్నవాడికే సాధ్యం కానీ కళ్ళు లేనటువంటి గురుడివాడికి మాత్రం ఎట్లయినా సాధ్యమవుతుందా అని అంటే సాధ్యం కాదు. గుడ్లగోబలు ఎప్పుడు కూడా సూర్యకాంతిని చూడలేవు. ఎందుకనంటే గుడ్లగోబలు వెలుగును చూడలేవు, వెలుగు కనుక వస్తే కళ్ళు మూసుకుంటాయి. కాబట్టి పగలల్లా కూడా కళ్ళు మూసుకొని ఉండేటువంటి గుడ్లగోబలు రాత్రి మాత్రం కళ్ళు తెరుచుకొని ఉంటాయి, ఎందుకంటే వెలుగుని చూడలేవు కాబట్టి. కాబట్టి ఆ గుడ్లగోబల్లాగా, ఆ సూర్యుడిని చూడలేకపోయినటువంటి గుడ్లగోబల్లాగా పరమాత్మని చూడలేనటువంటి మన పరిస్థితి కూడా అంతే. ఎందుకనంటే మనకు కూడా ఈ కళ్ళు చూడటానికి పనికిరావు. ఈ చర్మ చక్షువులు అంటే ఈ చర్మంతో తయారైనటువంటి చక్షువులు, నేత్రాలు ఆ భగవంతుడిని చూడలేవు. ఒక తండ్రి కొడుకు అలా ప్రయాణమైపోతున్నారంట పొరుగురికి, ఓ చిన్న అడవి గుండా పోతూ ఉన్నారు. అలా సాయంత్రం అయ్యేటప్పటికి ఊరిని చేరుకోలేకపోయారు, రాత్రి పడిపోయింది. రాత్రి కావటంతో ఇక ప్రయాణం చేస్తే ప్రమాదం అని అనుకొని ఓ ప్రదేశాన్ని చూసుకున్నారు. వచ్చి పెద్ద చెట్టును చూసుకొని ఆ చెట్టు మొదట్లో కింద నేల మొత్తం సరి చేసుకొని పక్క వేసుకొని పడుకున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు పడుకున్నారు. తెల్లవారగానే ప్రయాణం చేయాలయ్యా అబ్బాయి, మళ్ళీ ఎండెక్కితే కాస్త కష్టం, అందుకని తెల్లవారే లేదు కానీ పడుకోమని చెప్పి కొడుక్కి చెప్పాడు. తాను పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా కొడుకేమో ఇంకా లేవలేదు నిద్ర, మరి తండ్రి మాత్రం ఈ ప్రయాణం తొందరగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నిద్ర లేచాడు. నిద్ర లేచిన తర్వాత కొడుకును కూడా నిద్ర లేపుతా ఉన్నాడు. మరి నాయన లేవయ్యా బాబు, త్వరగా మనం బయలుదేరి వెళదాం అని అన్నాడు. వాడు నిద్ర లేవటల్లా మళ్ళీ తట్టి లేపాడు. రే బాబు నిద్ర లేవరా, సూర్యుడు పొడుస్తున్నాడు, ఎండ వస్తూ ఉంది, త్వరగా మనం బయలుదేరి వెళ్ళాలి అని అన్నాడు. ఆ చెట్టు మీద ఒక గుడ్లగోబ తన పిల్లలతో ఉంటా ఉంది. ఆ పిల్ల అంటుంది తల్లితోటి, అమ్మా అమ్మా సూర్యుడంట పొడుస్తున్నాడంట, ఎండంట వస్తున్నదంట అంది. దానికి అప్పుడు తల్లి అంటున్నది అంటే పెద్ద గుడ్లగోబ అంటుంది, పొడిచే సూర్యుడెవడు, వస్తున్న ఎండ ఎవతి, వాడెవడు ఈయనెవడు, అంటే సూర్యుడే ఎవడు, వస్తా ఉన్నటువంటి సూర్యుడెవడు, ఎండ పొడుస్తున్నది అన్నది, ఆ పొడుస్తున్నటువంటి ఎవరు, అది ఎవతి. అబ్బెబ్బే నాకు తెలియదా ఏంది, సూర్యుడేంది, పొడవటం ఏంది, ఎండ ఏంది, రావటం ఏంది, నాకు అన్నీ తెలుసు. నేను ఎప్పుడు పుట్టాను, ఎప్పుడో పుట్టా, నీకు చిన్నపిల్లలు కాబట్టి నీకు తెలియదు అని అంటా ఉందట. కాబట్టి గుడ్డివాడికి సూర్యుడు కనిపించినట్టుగానే గుడ్లగోబకు కూడా సూర్యుడు కానీ కనిపించేటువంటి అవకాశం లేనేలేదు. అదేవిధంగా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మని అజ్ఞాన నేత్రం ఎప్పటికీ చూడలేదు, జ్ఞాన నేత్రం మాత్రమే చూడగలుగుతుంది. జ్ఞాన నేత్రానికి మాత్రమే బ్రహ్మము దర్శనమిస్తుంది, అజ్ఞాన నేత్రానికి బ్రహ్మం దర్శనమివ్వదు. ఇప్పుడు మన కన్ను ఉందనుకోండి, అది చూడగలుగుద్దే కానీ వినలేదు. చెవు ఉందనుకోండి, వినగలుగుద్దే కానీ చూడలేదు. అదే ప్రకారంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మరి గుడ్డివాడు ఉన్నాడంటే వాడు మాత్రం ఏమి చూడలేడు, వినగలుగుతాడు. చెవిటి వాడు ఉన్నాడంటే ఏమి చూడలేడు, ఏమి వినలేడు, చూడగలుగుతాడు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా జ్ఞాన నేత్రం ఉన్నటువంటి వాడు మాత్రమే పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతాడు, అజ్ఞాన నేత్రంలో ఉన్నటువంటి వాడు ఏమి కూడా చూడలేడు. సృష్టి అంతా దృష్టి మీద ఆధారపడింది. నిజంగా ఈ సృష్టి అంతా కూడా మన యొక్క దృష్టి మీద ఆధారపడింది. అదేమిటండి, మన దృష్టి ఎట్టున్నా సృష్టి ఏమైనా మారుద్దా? మారుద్ది. దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్య బ్రహ్మమయం జగత్ అని అన్నారు. ఈ దృష్టిని కనుక నువ్వు జ్ఞానమయం చేసుకుంటే ఈ జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. మనకు కావాల్సింది అదే. జగత్తుని జగత్తుగా కాదు మనం చూడాల్సింది, బ్రహ్మముగా చూడాలి, పరమాత్మగా చూడాలి. దేహాన్ని పరమాత్మగా చూడాలి, జీవుణ్ణి పరమాత్మగా చూడాలా, జగత్తుని పరమాత్మగా చూడాలా, జంతువుల్ని పరమాత్మగా చూడాలా, పక్షుల్ని పరమాత్మగా చూడాలా, క్రిమి కీటకాల్ని పరమాత్మగా చూడాలా, చెట్టు పుట్ట నదులు పర్వతాలు సముద్రాలు అన్నింటినీ కూడా పరమాత్మగా దర్శించాలా. ఇదే సర్వత్ర పరమాత్మ దర్శనం, ఇదే మోక్షం. ఇలా సర్వత్రా పరమాత్మను దర్శించాలి అని అంటే దృష్టిని జ్ఞానమయం చేసుకోవాల్సినటువంటి అవసరం. దృష్టి అజ్ఞానపూరితమైతే జగత్తు జగత్తుగానే కనిపిస్తూ ఉంటుంది, అంటే పరమాత్మ కూడా జగత్తులాగానే కనిపిస్తాడు. దృష్టిని జ్ఞానమయం చేస్తే ఈ జగత్తు కూడా పరమాత్మలాగా కనిపిస్తూ ఉంది. అందుకని జ్ఞానాకారం, దృష్టి జ్ఞానాకారం కావాలి, జ్ఞానమయం కావాలి. దృష్టి అనేటువంటిది జ్ఞానమయం కావాలి, అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది కావాలి. వస్తుభావన, ప్రపంచ భావన, లౌకిక భావన ఇవన్నీ పోవాలి. నిజంగా మనకి ఎందుకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నా ఆత్మగా ఉండలేకపోవటం, ఎంత తెలుసుకున్నా జగత్తుని బ్రహ్మముగా చూడలేకపోవటం, నేను జీవుణ్ణి అనే అనుకోవటం, బ్రహ్మాన్ని అని అనుకోలేకపోవటం, కారణం ఏమిటంటే మనకి వస్తుభావన ఉంది, దేహభావం ఉంది, లౌకిక భావన ఉంది, ప్రపంచ భావన ఉంది. ఈ జగద్భావన ఏదైతే ఉందో ఆ జగద్భావన కాస్త మనకి అంతం కావాలి. అది అంతమయ్యేదాకా మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోవు. మన యొక్క సంకల్పాలన్నీ కూడా వదిలిపెట్టి, బుద్ధిలో ఉన్నటువంటి సంకల్పాలను విడిచిపెట్టి, సర్వ ప్రాపంచికమైనటువంటి విషయాల్ని వదిలిపెడితే మనకి జ్ఞాననేత్రం, జ్ఞాననేత్రం వల్ల బ్రహ్మానుభూతి కలుగుతుంది. మరి బ్రహ్మానుభూతి కలిగి సర్వత్రా బ్రహ్మాన్ని దర్శించాలంటే, సర్వత్రా పరమాత్మను దర్శించాలంటే అందుకు జ్ఞాననేత్రం కావాలి అని ఇంతవరకు ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అయితే ఆ జ్ఞాననేత్రం ఎలా తెలుసుకుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 66వ శ్లోకాన్ని చూడండి. శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్ని పరితాపితః జీవః సర్వమలాన్ముక్తః స్వర్ణవత్ ద్యోతతే స్వయం. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఈ ఉపమానాలన్నీ కూడా మనం ఎంత ఆలోచించినా కూడా ఇట్లా తగలవు. కారణం ఏమిటంటే ఇక్కడ ఈ ఆత్మబోధలో దాదాపు 60కి పైన ఉపమానాలు ఉన్నాయి. ఈ ఉపమానాలన్నీ కూడా అక్కడ చెప్పినటువంటి భావానికి ఎంత బాగా దగ్గరగా ఉంటాయంటే, ఉపమానాన్ని గ్రహిస్తే చాలు విషయం అర్థమైపోతుంది. అంత చక్కగా ఇక్కడ కూడా ఉపమానాన్ని చెబుతున్నారు. శ్రవణాదిభి, శ్రవణము మొదలైనటువంటి సాధనల వల్ల, శ్రవణము మొదలైనా అనగానే శ్రవణము మందము నిధిధ్యాసనము అని ఒకటే గుర్తు. ఈ మూడు కూడా కలగలిసే ఉంటాయి అపూర్వ సహోదరులలాగా. శ్రవణం మననం నిధిధ్యాసనం ఈ మూడు సాధనాల వల్ల ఉద్దీప్త ప్రజ్వలించబడినటువంటి ఈ మూడు సాధనాల వల్ల ప్రజ్వలించబడినటువంటి జ్ఞానాగ్ని పరితాపిత జ్ఞానాగ్ని పరితాపిత జ్ఞానం అనేటువంటి అటువంటి అగ్ని యందు జ్ఞానం అనేటువంటి అగ్ని యందు కాల్చబడినటువంటి జీవః జీవుడు అది. ఇది జ్ఞానాగ్ని ఎట్లా పుట్టుద్ది అని అంటే శ్రవణమన్న నిధిధ్యాసనల వల్ల. కాబట్టి శ్రవణమన్న నిధిధ్యాసనల వల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఈ జ్ఞానాగ్నిలో కాల్చబడినటువంటి జీవః జీవుడు సర్వమలాన్ముక్త అన్ని మలాల నుంచి విడువబడి అన్ని మలినాల నుంచి విడువబడి. ఎందుకనంటే అగ్నిలో దేన్నైనా కాలిస్తే మలినాలన్నీ కూడా పోతాయి. అన్నిటికంటే బాగా మీకు పరిచయం ఉన్నది ఒకటి ఉంది మన గ్యాస్ పొయ్యిలో, అదిగో ఆ బర్నర్లు ఉంటాయి బాగా తుప్పు పడతాయి కొన్నాటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేటప్పటికి బాగా తుప్పు పడతాయి, ఆ రంధ్రాలన్నీ బూడిపోతూ ఉంటాయి. అప్పుడు మనం రిపేరింగ్ పోతాం. ఏం చేస్తారు, ఆ రెండింటిని కూడా తీసి ఆ రెండు బర్నర్ని తీసి కొలిమిలో కాలుస్తారు, బాగా ఎర్రగా కాల్చేస్తారు. కాలిస్తే ఏమవుతారంటే మనమేం చేయక్కర్లా, ఆ పట్టినటువంటి నూనె జిడ్డు మరకలు ఆ దుమ్ము ధూళి దానికి అతుక్కున్నటువంటి మలినాలు అన్నీ కూడా వాటంతరగా రాలిపోతాయి. దాంట్లో ఎర్రగా కాల్చడంతో అన్ని దానంతరగా రాలిపోతాయి, శుభ్రంగా నీట్గా ఏ రకమైనటువంటి మలినం లేకుండా చూస్తుంది. అగ్నికి ఆ శక్తి ఉంది. అగ్ని అనేటువంటిది మలినాలన్నింటినీ కూడా తొలగించేటువంటిది అగ్ని. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అన్ని మలినాల నుంచి కూడా విడవబడి ఏమవుతుందంట, స్వర్ణవత్తు ద్యోతతే స్వయం. స్వర్ణవత్తు ద్యోతతే స్వయం బంగారంలాగా స్వయంగా ప్రకాశిస్తాడు. బంగారం కూడా అంతే, దాన్ని కూడా ఆ కొలువులో కాలిస్తే బాగా మరిగి 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 అదంతా మరిగిన తర్వాత ఒక్కసారిగా అది గట్టిపడిపోయి చల్లారిన తర్వాత గట్టిపడిపోయి దానిలో మళ్ళానండిపోయి బ్రహ్మాండమైనటువంటి రంగుతో గడపడతా ఉంటుంది. దాన్ని మేలిం బంగారం అంటారు, 24 క్యారెట్స్. కాబట్టి జ్ఞాననేత్రం అనేటువంటిది మనకున్నటువంటి ఇంద్రియాలలాగా ఒక ప్రత్యేకమైనటువంటి నేత్రం కాదు. సాధారణంగా ఏమంటారంటే పురాణాల ప్రకారం కనుకైతే ఈ రెండు నేత్రాలు ఇక్కడ ఉంటాయండి, జ్ఞాన నేత్రం ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞాన నేత్రం ఎట్లా ఉంటుందండి, ఇట్లా అడ్డంగా ఉంటుందండి, నిలువుగా ఉంటుంది. ఎందుకంటే పరమశివుడి యొక్క ఫోటోని ఎక్కడ కనుక చూపిస్తే మనకు అట్ట కనపడుతుంది. ఈ రెండు అడ్డంగా ఉంటాయి, ఒకటి నిలువుగా ఉంటుంది. ఎందుకనంటే అట్లా ఏదో ప్రత్యేకంగా చూపిస్తే కదా ఈ కళ్ళకి అది వేరైనటువంటి కన్ను అని తెలిసేది. అందుకని దీన్ని అడ్డంగా దాన్ని నిలువుగా, ఏమో రెండు పక్కలు రెండు అయితే అది మధ్యలోనే ఒకటి నిలువుగా ఇట్లా కనపడతా ఉంటాం. కానీ అట్లా కన్ను ఎక్కడ ఎవరికి ఉండదు. అది కనుక ఉంటే మనం ఈ కష్టాలు ఏం పడక్కర్లా, ఈ శ్రవణం మనం నిరుద్యాసం అమ్మో ఈ కష్టం అంతా ఇవ్వబడతాయండి మనకెందుకండి, ఇక అట్లా తెలిస్తే సరిపోద్ది అని. కనుక అది అట్లా ఉన్నటువంటి కన్ను కాదు. మరి ఎక్కడుంది జ్ఞాననేత్రం, అది ఎక్కడుంది తెలియదు. మన బుద్ధే జ్ఞాననేత్రం, బుద్ధి జ్ఞాననేత్రం. అవునండి, బుద్ధి ప్రపంచం వైపు కనుక తిరిగితే అది మామూలు నేత్రం అవుద్ది. బుద్ధి కనుక అంతర్ముఖమై పరమాత్మ వైపు తిరిగితే అది జ్ఞాననేత్రం అవుద్ది. ఎందుకనంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఎప్పుడు కూడా పరమాత్మ వైపు తిరిగితే మన లోపల ఉన్న మలినాలన్నీ పోతాయి, ప్రపంచం వైపు తిరిగితే ఎక్కడెక్కడికి వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ విషయం మనకు తెలుసు, తెలిసిన వాటిని అట్లా చేర్చుకోవటానికే మనం ఇష్టపడతూ ఉంటాం. అందుకని ప్రపంచం వైపుగా పరుగులు తీస్తూ ఉంటాం. కానీ పరమాత్మ వైపు కనుక తిరిగితే మనలో ఉన్నటువంటి బుద్ధిలో ఉన్న కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అందువల్ల జ్ఞాననేత్రం అనేటువంటిది మనకి ఉన్నదే కానీ మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోవాల్సినటువంటిది కాదు. కాకపోతే ఏమిటంటే ఉన్నది కానీ దాన్ని శుద్ధి చేసుకోవాలి. జ్ఞాననేత్రం నేత్రం ఉంది. ఏమిటా నేత్రం అంటే మన బుద్ధే మన నేత్రం. ఆ బుద్ధిని కనుక శుద్ధం చేస్తే జ్ఞాన నేత్రం అవుద్ది, శుద్ధం చేయకపోతే అజ్ఞాన నేత్రం. అది అందువల్ల ఇక్కడ జీవుడు అని అంటే శుద్ధ చైతన్యం. జీవుడు అంటే వేరెవరో కాదు, శుద్ధ చైతన్యం అంటే పరబ్రహ్మం, పరమాత్మ. అయితే మనోబుద్ధులు అనేటువంటి మాలిన్యాలతో కలిసి తారాత్మ్యం చెంది, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి మాలిన్యాలతో తారాత్మ్యం చెంది దేవుడు కాస్త జీవుడయ్యాడు. శుద్ధ చైతన్యమైనటువంటి నేను జీవుడిగా అయిపోయాను. ఎందుకైపోయాను? ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి మాలిన్యాలతో తారాత్మ్యం కారణంగా. బంగారం అంటే సాధారణంగా మనం వాడే పదం బంగారం అని అంటాం, కానీ దాన్ని మేలిమి, శుద్ధమైనటువంటి బంగారాన్ని మేలిమి అని అంటాం. అయితే ఆ మేలిమిలో కొంత రాగిని కనుక కలిపితే అది బంగారంగా మారుద్ది. అప్పుడు వస్తువులు తయారు చేయడానికి వీలవుద్ది. 24 క్యారెట్ల బంగారం అంటే మేలిమితోటి వస్తువు చేయడానికి వీల్లేదు, తిరిగిపోతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అందుకని ఆ రాగిని కనుక కలిపితే అప్పుడు అది కాస్త బంగారం అవుద్ది, దాంతో వస్తువులు తయారు చేయడానికి వీలవుద్ది, దాంట్లో రాళ్ళు బొదకటానికి వీలవుద్ది, మనకి ఎంతో అందంగా కనిపిస్తుంటుంది, ఆభరణాలుగా మనం ధరించడానికి వీలవుతుంది. అయితే ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఈ బంగారాన్ని స్వచ్ఛంగా మేలింగా కనుక మార్చాలి అని అంటే మరి మనం ఏం చేయాలా? ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ముద్దగా చేసి అక్కడ కొలువులో కనుక పెట్టినట్లయితే అది కాస్త బాగా కొలువులో ఖాళీ 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 అది కాస్త ద్రవరూపంగా తయారు. ఈ ద్రవరూపంగా ఎందుకు తయారైంది అని అంటే దాంట్లో ఉన్నటువంటి రాగి కానీ వెండి కానీ ఇతర మలినాలు ఏమైనా సరే మొత్తం కూడా దాంట్లో నుంచి ఎగిరిపోతాయి. అవన్నీ పోయి చిట్ట చివరికి ఆ బంగారం ఆ ద్రవరూపంలోకి వస్తుంది. దాన్ని కాస్త చల్లారిస్తే అది మనకి ఒక ముద్ద మాదిరిగా మనకు వచ్చేస్తాం. కాబట్టి జీవుడి నుంచి కూడా ఈ మాలిన్యాలు తీసేస్తే, బంగారపు వస్తువు నుంచి మాలిన్యాలు కనుక తీసేస్తే శుద్ధమైనటువంటి బంగారం అయినట్టుగా, ఈ జీవుడి నుంచి కూడా మనోబుద్ధులు అనేటువంటి మాలిన్యాలు కనుక తీసేస్తే శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మగానే ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మాలిన్యాలు తొలగించడమే, ఇంకంతకంటే ఏం చేయక. అంటే మాలిన్యంతో ఉంటే జీవుడు, మాలిన్యం తొలగిస్తే దేవుడు. శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో ఉంటే జీవుడు, శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిచిపెడితే దేవుడు. అదే ముక్తి, అదే మోక్షం, అదే అనాత్మ నుంచి ముక్తి, అదే తాదాత్మ్యం నుంచి ముక్తి, అదే శరీర మనోబుద్ధుల నుంచి విముక్తి, విడుదల, మోక్షం. కాబట్టి పరమాత్మని మనం కొత్తగా ఎక్కడో వెతకాల్సినటువంటి పని లేదు. ఆయన ఉన్నవాడే కానీ తెచ్చుకోవాల్సినటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ అంతటా ఉన్నటువంటి వాడే. కాబట్టి ఆయన కోసం ఎక్కడికి పరుగులు తీయాల్సిన పనిలా, ఏ రకమైనటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకోవటం కనుక చేతనైతే చాలు. ఈ మనోబుద్ధుల్ని కనుక శుద్ధి చేయటం అని అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తారాత్మ్యాన్ని విడిచిపెట్టడం. అందుకని శుద్ధి ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శుద్ధి చేయటం అని అంటే బుద్ధిలో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి వాసనలు ఎలా ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టాలి. పోగొట్టాలంటే బుద్ధిని అంతర్ముఖం చేయాలి, పరమాత్మ వైపుకు తిప్పాలి. బుద్ధిని పరమాత్మ వైపుకు తిప్పటం ఎలా, అంతర్ముఖం చేయటం ఎలా, మలినాలు పోగొట్టడం ఎలా, శుద్ధి చేయటం ఎలా అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి ఎలా 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 అంటే దానికి ఇక్కడ సమాధానం చెప్పారు. సద్గురువు ద్వారా శాస్త్ర శ్రవణం దానికి పునాది. పునాది ఏంటి అని అంటే సద్గురువు ద్వారా శాస్త్ర శ్రవణం చేయాలి. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆత్మ అంటే శాశ్వతమైనటువంటిదని మనం అందుకోవాల్సిందని, అనాత్మ అంటే అశాశ్వతమైనటువంటిదని, అనిత్యమైనటువంటిదని వదిలించుకోవాల్సిందని తెలుసుకొని ఆ అనాత్మ వైపు నుంచి నీ దృష్టిని మరలించి ఆత్మ వైపుకు తిప్పాలి. అనాత్మ రుచిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ ఆనందం మాత్రం ఉండదు. అందుకని ఆ పరమాత్మ వైపుకి నీ దృష్టిని తిప్పాలి. కాబట్టి వివేకంతో ఆత్మని అనాత్మని విడదీయటం నేర్చుకోవాలి. ఆత్మ నుంచి అనాత్మను తొలగించి ఆత్మతో ఐక్యమైపోయేటువంటి ఉపాయాన్ని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవాలి. మనకి సాధన చతుష్టయ సంపదలో ఆత్మానాత్మ వివేకం అని చెప్పారు, దానికే సాధన. ఈ ఆత్మానాత్మ వివేకం, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి అని మనం చక్కగా తెలుసుకొని, ఇక్కడ ఆత్మ అనాత్మ రెండూ కలిసి ఉన్నాయి, దీంట్లో ఆత్మ ఎక్కడుంది, అనాత్మ ఎక్కడుంది, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని తెలుసుకొని, నేనేమో ఆత్మనే కానీ అనాత్మని కాదు అని తెలుసుకొని, ఈ అనాత్మని కాస్త తొలగించేస్తే మనం ఏం మిగులుతాం, ఆత్మగా మిగిలిపోతాం అన్నమాట. కాబట్టి ఇది ఆత్మానాత్మ వివేకం. ఎలా సాధ్యమవుద్దండి, మరి తెలుసుకోమన్నారు కదా, ఆత్మని అనాత్మని తెలుసుకోవాలన్నారు కదా, అందుకనే శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే ఏం శ్రవణం చేయాలి, శాస్త్ర శ్రవణం చేయాలి. ఏమనిగా ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మగా ఉండాలి కాబట్టి, నువ్వు ఆత్మగా ఉండాలి కాబట్టి ఆత్మ కంటే అన్యమైనటువంటి దాన్ని తొలగించుకోవాలి, అంటే అనాత్మని తొలగించుకోవాలి. ఈ విషయం అంతా శ్రవణం చేసిన తర్వాత మననం చేసి స్థిరపరచుకోవాలి. ఆ తర్వాత నిధిధ్యాసన ద్వారా మనం దర్శించాలి, ఆత్మ దర్శనం చేయాలి. దీనికోసం నీలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగించుకోమని చెప్తున్నారు. అలా తొలగించుకోవడానికి ముందుగా నిష్కామకర్మ, ఉపాసన, గురుసేవ, జపం, ఈ నాలుగు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానం. ఏమండి నాకు తొలగిపోవట్లేదండి, మలినాలు మలినాలు తొలగవు. అది తొలగాలంటే నిష్కామకర్మ చేయాలి, ఉపాసన చేయాలి. ఉపాసన దగ్గరగా కూర్చోండి, పరమాత్మకి దగ్గరగా ఉండి గురుసేవ చేయాలి, జపం చేయాలి. ఈ నాలుగు సాధనాలు కూడా మనలో ఉన్నటువంటి మలినాలు తొలగించుకోవటానికి తప్పకుండా సహాయపడుతుంది. అలాగే ఆత్మవిచారణ చేస్తూ నిరంతరము కూడా నేను ఆత్మను అనేటువంటి భావంలో నిలిచిపోవాలి, ఆత్మగా నిలిచిపోవాలి. సమాధి స్థితిలో నీ స్వరూపంలో నిలిచిపోవాలి. సమాధిలోనే సత్యదర్శనం, అందుకని సమాధి స్థితిలో స్వరూప దర్శనం కావాలి. ఈ చెప్పినటువంటి సాధనలన్నీ చేస్తే ఏం జరుగుతుంది, జ్ఞానాగ్ని పుడుతుంది. ఈ సాధనలు చేస్తే జ్ఞానాగ్ని పుడుతుంది. మరి జ్ఞానాగ్ని పుడితే మరి అందులో బాగా అగ్ని కదా, మరి దాంట్లో ఏవేసి దహించాలి, మనం దేన్ని తగలబెట్టాలా అంటే జీవుడిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా అందులో తగలబడిపోతాయి. వీటి వల్ల జ్ఞానాగ్ని పుట్టుద్ది, జ్ఞానాగ్నిలో మనలో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మాలిన్యాలన్నీ తొలిగితే శుద్ధ చైతన్యం మిగులుతుంది. శుద్ధ చైతన్యం అనేటువంటి పదం వాడిది ఎందుకంటే అందులో ఒక్క మాలిన్యం కూడా లేదు, శుద్ధంగా ఉంది అని చెప్తాను. కాబట్టి అది స్వయం ప్రకాశమై తనంతట తానుగా ప్రకాశిస్తుంది, వెలుగుతూ ఉంటుంది. నీవు సర్వవ్యాపక చైతన్యమైనటువంటి బ్రహ్మముగా అంతులేనటువంటి ఆనందంగా అనంతమైనటువంటి ఆనంద సాగరంగా అలా ఉండిపోతాం. ఈ విషయాన్ని శంకరాచార్య వారు ఈ ఉపమానంతో తెలియజేస్తూ ఉన్నారు, బంగారం ఉపమానంతో తయారు చెప్తూ ఉన్నారు. బంగారం వస్తువులు మనకి ఎన్నన్నా ఉన్నాయి, ఆ వస్తువులన్నీ మనకు అక్కర్లేదు, దాన్ని కాస్త మార్చి మరొక రకమైనటువంటి వస్తువులు చేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు దాన్ని కాస్త ముద్ద చేసి కొలువులో ఉంచేసి దాన్ని కరిగించేస్తారు. అనేకమైనటువంటి రసాయనాలతో దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. దాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పుడు అది బాగా ద్రవం మాదిరిగా అవుతుంది. ఆ ద్రవం కనుక గట్టిపడితే శుద్ధమైనటువంటి మేలిన బంగారం పచ్చని కాంతితో మిలమిలా మిలమిలా మెరుస్తూ కనపడతారు. ఇది నిజంగా కొత్తగా వచ్చిందేమి కాదు, ఈ మెరుపు దానికి కొత్తగా రాలే, మెరుపు దానికి ఉంది. కానీ ఆ మెరుపును పోగొట్టడానికి కల్మషాలు కలిసి, కల్మషాలు తీసేటప్పటికల్లా మెరుపు అలాగనే వచ్చేసింది. కాబట్టి అది సహజంగా ఉంది. అందుకే కలిసిపోయినటువంటి మలినాలను తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కనుక తొలగితే ఆత్మ స్వయం సిద్ధంగా ప్రకాశిస్తుంది. అంతేగాని ఆత్మని ఎక్కడెక్కడో వెతకడానికి కనుక ప్రయత్నం చేస్తే ఎంతకాలం ప్రయత్నం చేసినా ఈ జీవితం కాదు, ఎన్ని జన్మల ప్రయత్నం చేసినా ఎప్పటికీ కూడా తెలుసుకోవటం కదా. అగ్నిలో పుటం పెట్టినప్పుడే పచ్చని పసిపి రంగులో పసిని మనకి లభిస్తుంది. అలాగే నిర్వికల్ప సమాధి అనేటువంటి సాధన, నిర్వికల్ప సమాధి సాధన అనేటువంటి జ్ఞానాగ్ని, అక్కడ అగ్ని మామూలు అగ్ని, ఇది జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్నిలో జీవుడు తన యొక్క శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం అనేటువంటి మాలిన్యాన్ని కనుక తొలగించేసుకున్నట్లయితే శుద్ధ చైతన్యంగా పరబ్రహ్మంగా పరమాత్మగా అనుభూతి పొందుతాడు, అదే మోక్షం. అయితే నిర్వికల్ప సమాధిలో ఆత్మదర్శనం కావాలంటే దానికి ముందుగా సవికల్ప సమాధి అభ్యాసం చేయాలి. నిర్వికల్ప సమాధిలో నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి మనకు కలగాలంటే ముందుగా సవికల్ప సమాధి అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని అభ్యాసం చేయాలి. ఆ సవికల్ప సమాధిలో ముందుగా సవికల్ప స వికల్ప, అది నిర్వికల్ప, నిర్వికల్ప సవికల్ప. నిర్వికల్ప అంటే ఒక్క ఆలోచన కూడా రాకుండా ఉంది, సవికల్ప అంటే మధ్య మధ్యలో ఆలోచనలు వస్తాం. అయితే అసలైన ఆలోచన ఉంటుంది, అది నువ్వు చేస్తూ ఉండాలి. ఏమిటి ఆలోచన చేయాలా అంటే సర్వవ్యాపక బ్రహ్మముగా నేను, సర్వవ్యాపక బ్రహ్మముగా ఉన్నాను నేను అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, అజ్ఞానంలో ఈ దేహమే నేనని అనుకున్నా, దానివల్ల కొన్ని బాధలు పడ్డాను, కానీ ఇప్పుడు తెలిసింది ఈ దేహము నేను కాదు, నేను శాశ్వతంగా ఉండేవాణ్ణి, ఈ దేహం మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు పోయేది, దేహం ఉన్నా లేకున్నా నేనున్నాను, దేహం ఉన్నా నేనున్నా, దేహం లేకపోయినా నేనున్నా. కాబట్టి ఇలాంటి శాశ్వతమైనటువంటి తత్వం నేనైతే ఈ దేహమే నేననుకొని అశాశ్వతమైనటువంటి వాడిని నేను అనుకుంటా ఉన్నా. నాదేముందండి ఏదో ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండేవాడిని అని ఇలా అనుకుంటా ఉన్నా. కానీ నిజం ఏమిటంటే నేను అలా అశాశ్వతమైనటువంటి తత్వాన్ని కాదు, నేను శాశ్వతమైనటువంటి బ్రహ్మాన్ని, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మాన్ని అని అలా ధ్యానించాలి. ఆ సవికల్ప సమాధిలో ధ్యానించాలి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి వృత్తిపూర్వక ధ్యానాన్ని అలా నిరంతరం చేయటమే సవికల్ప సమాధి. వృత్తిపూర్వకంగా, వృత్తి అనంటే ఆలోచన అని అర్థం. కాబట్టి నువ్వు ఏం ఆలోచన చేస్తావు? చాలామంది ధ్యానం అనంటే కళ్ళు మూసుకొని కూర్చోటమేటే కదండి అంటారు. మనం పిల్లలకు కూడా నేర్పేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోయా, కళ్ళు మూసుకొని కూర్చుంటా, అదే ధ్యానం. ఇంకా వాడికి ఇంకేం తెలియదు, నువ్వు అడిగేది మనకే తెలియదు. ఏంటంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఏం చేయాలా అనేటువంటి ప్రశ్న ఎప్పుడో వస్తుంది. మామూలు కనుక అయితే చాలామంది ఏం చెప్తారు, కళ్ళు మూసుకుని కూర్చో, అదే ధ్యానం అంటారు. కనుక ధ్యానం అంటే ధ్యానించాల్సిందేంటి? దేనైనా ధ్యానించాల్సి వస్తే కదా ధ్యానం అనేది, ఏది ధ్యానించాల్సిన పని లేకపోతే ధ్యానం ఎందుకు అవుతుంది? కట్టెల కూర్చోటం. అందుకనే శంకరాచార్యులు వారు చెప్పారు దానికి ఒక మాట, ఎండిపోయినటువంటి జంబీర వృక్షంలా కూర్చోటం అని అన్నారు. ఎండిపోయినటువంటి నిమ్మ చెట్టు అటు ఇటు కదలదు, కాస్త ఆకులు కొమ్మలు ఎన్ని కనుకుంటే గాలికి అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఎండిపోయినటువంటిది ఏమిటి? ముద్దలు అట్టే ఉంటుంది. అదిగో ఆ రకం కూర్చుంటే ఏం ప్రయోజనం లేదని చెప్పడం కోసం ఎండిన జంబీర వృక్షం అంటాడు శంకరాచార్యుల వారు. అందుకని నేను బ్రహ్మాండ అనేటువంటి వృత్తిపూర్వకమైనటువంటి ధ్యానాన్ని సాగిస్తూ ఉంటే అది సవికల్ప సమాధి, ముందు సవికల్ప సమాధి. దీనికి తోడుగా మనం ఇంకో పని చేయాలి, అదేమిటంటే వైరాగ్యం. వైరాగ్యం కనుకుంటే మన ఆలోచనలన్నీ పోతాయి, సంకల్పాలన్నీ పోతాయి. సంకల్పాలన్నీ ఏమిటంటే రాగం మీద వస్తున్నాయి. మనం ఏ వస్తువునైతే చూస్తున్నాం ఆ వస్తువు కావాలని అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ వస్తువు నాకు సుఖాన్ని ఇస్తుంది అనేటువంటి భావనతోటి, నాకు అది కీర్తిని ప్రతిష్టని కలిగిస్తుందనే భావంతో, నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనేటువంటి భావంతో, నాకు 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టుద్ది అనేటువంటి భావంతో, 10 మందిలో నేను గొప్పగా ఉంటాననేటువంటి భావంతో, మనం ఈ లోకంలో చూసినటువంటి వస్తువుల్ని కొన్నింటిని మనం కావాలనుకుంటాం, కొన్నింటిని వద్దనుకుంటాం, అది వేరే విషయం. అంటే రాగం ఉంది, ద్వేషం ఉంది, ఆసక్తి ఉంది, అనాసక్తి ఉంది. కాబట్టి ఇలా మనం వైరాగ్యం అనేటువంటిది కనుక మనలో కనుక ఉన్నట్టయితే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద రాగం ఆసక్తి లేదు, ఉండదు. అది ఎప్పుడైతే ఉండదో వాటిని సంపాదించాలనేటువంటి ఆలోచన ఉండదు. అదే సంకల్పరాహిత్యం, అదే నిస్సంకల్ప స్థితి, అదే నిర్వికల్ప స్థితి. కాబట్టి నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి అనేటువంటి నిర్వికల్ప సమాధిలో మనం ప్రవేశించాలంటే ముందుగా సవికల్ప సమాధిలో ఉండి ఆ సవికల్ప సమాధిలో అటు ఇటు అటు ఇటు మనసు పోతా ఉంటే మన వైరాగ్యంతో ప్రాపంచిక విషయాల మీద అనాసక్తితో మనం ఆ ఆలోచనలన్నీ కూడా తొలగించుకొని అలా మనం ఆ బ్రహ్మాన్నే చింతిస్తూ ఉంటే అది నిర్వికల్ప సమాధి. అయితే ఇదంతా కూడా ఎవరికంటే తీవ్ర మోక్షాపేక్ష ఉన్నటువంటి వాళ్ళు. ఇహలోక సుఖాల మీద కానీ పరలోక సుఖాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ, ఇహ అముత్ర, ఇక్కడ అక్కడ ఏదో భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ తీవ్రమైనటువంటి వైరాగ్యం. ఆ తీవ్ర వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళకే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా, ఆలోచనలు లేకుండా, సంకల్పాలు లేకుండా నిర్వికల్ప స్థితి. ఆ నిర్వికల్ప స్థితిలో ఎవరున్నారో వాళ్ళకే పరమాత్మ దర్శనం. ఎంతటి తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష లేనటువంటి వాళ్ళు, పరలోక భోగాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తారు. సగుణ బ్రహ్మారాధన అని అంటే నిర్వికల్ప స్థితి, నిర్గుణ స్థితి కాకుండా, నిరాకార స్థితి కాకుండా సాకార సగుణం అంటే ఏదో ఒక ఆకారాన్ని, ఏదో ఒక ప్రతిమని పెట్టుకొని దాన్ని భగవంతుడిగా భావించి పూజించడం, అర్చించడం, ప్రార్థించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? బ్రహ్మలోక ప్రాప్తి. ఎందుకంటే మనకి రెండు దారులు ఉన్నాయి. ఏమిటా దారులు అంటే, ఒకటి పితృయానం, రెండు దేవయానం. జాగ్రత్తగా వినండి, బ్రహ్మసూత్రాల్లో కూడా మళ్ళీ ఇది వస్తుంది. పితృయానం, దేవయానం ఎవరికి? ఈ రెండు మార్గాల్లో ఎవరికి, ఎవరెవరు ఏ మార్గంలో పోతారు? యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళు పితృయానం ద్వారా చంద్రలోకానికి పోతారు. యజ్ఞయాగాది క్రతువులు కాకుండా సగుణోపాసన, సగుణ బ్రహ్మాన్ని ఆరాధించినటువంటి వాళ్ళు దేవయానం ద్వారా వెళ్తారు. మరైతే ఏమండి ఈ రెండు యానాలు ఏమిటి? యానం అంటే ప్రయాణం. ఈ రెండు యానాలు ఏమిటి అని అంటే, ఎవరైతే యజ్ఞయాగాది కర్మలు చేస్తారో ఆ యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ అగ్నిలో ఆహుతులు సమర్పిస్తారు. పాలు, నెయ్యి, సమిధులు ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ సమర్పిస్తే అతనికి ఒక శక్తి వస్తుంది, దాన్ని అపూర్వ అంటారు. అపూర్వ అంటే పుణ్యపాప రూపమైనటువంటి శక్తి. ఈ అపూర్వ ద్వారా నువ్వు సమర్పించినటువంటి ఈ మధుర పదార్థాలు, ఈ సమిధులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి జలరూపం ఈ అపూర్వ అనేటువంటి శక్తి ద్వారా నీవు ఆ చంద్రలోకానికి ప్రయాణం అయిపోతావు, లేదా పితృలోకానికి ప్రయాణం అయిపోతావు. ఎట్లా పోతారండి? ఎట్లా పోతారో భగవద్గీతలో చెప్పారు. దీన్ని ఏమన్నారంటే, అచ్చిరాది మార్గం, ధూమాది మార్గం అని రెండు మార్గాలుగా చెప్పారు. ఇదేమో ధూమాది మార్గం, పితృయానమేమో ధూమాది మార్గం, దేవయానమేమో అచ్చిరాది మార్గం, ఇదేమో చీకటి మార్గం, అదేమో వెలుగు మార్గం, ఇదేమో తిరిగొచ్చే మార్గం, అదేమో తిరిగిదారి మార్గం. అంటే ముందుగా ధూమదేవతని ఆశ్రయిస్తారు. ఆశ్రయిస్తారంటే ఏమండి, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నాకంత తెలివి లేదండి, ఇప్పుడు కనుకైతే అక్కడికి మొమెంట్ అక్కడికి పోతాను, కానీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నాకు ఆ ధూమదేవత ఎక్కడుందో నాకేం తెలుస్తుంది? నీకేం తెలియక్కర్లేదయ్యా, ఆ ధూమదేవత ఎక్కడ ఉంటుందో నీకు తెలియక్కర్లా. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఏముంది? సూక్ష్మదేహం ఉంది. ఈ సూక్ష్మదేహంలో పంచప్రాణాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ పంచప్రాణాల్లో మనకు ఐదు ప్రాణాలు ఉన్నాయి కదా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని. ఆ ఉదానం అనేటువంటిది ఉందే వాయువు, ఆ ఉదాహరణ అనేటువంటి ప్రాణం అది తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది, ఎక్కడ ధూమదేవ దగ్గర కూర్చోబెట్టింది, పెట్టేసి దీని పని అయిపోయింది. ఆ ధూమదేవత ఏం చేస్తుందంటే రాత్రిదేవత దగ్గర కూర్చోబెట్టింది, దాని పని అయిపోయింది. రాత్రిదేవత ఏం చేస్తుందంటే ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి కృష్ణగతి అంటే శుక్లపక్షం కృష్ణపక్షం లేదు అది ఆ కృష్ణగతి అక్కడ కూర్చోబెట్టింది కృష్ణపక్షాభిమాన దేవత. ఆ కృష్ణపక్ష దేవత ఏం చేస్తుందంటే దక్షిణాయన దేవత దగ్గర కూర్చోబెట్టింది. ఈ దక్షిణాయన దేవత ఏం చేస్తుందంటే వీడిని తీసుకెళ్ళి అదిగో పితృలోకంలో పడేస్తాడు. ఈ ప్రకారంగా వీడు వెళ్తాడు. ఇక మరి సగుణోపాసన చేసినటువంటి వాడు ఇదంతా ఏదో మీరు ఊరికనే చెప్పుకునే కథ అనుకుంటారేమో, మన కథ ఇది ఎవరి కథో కాదు, మన కథ, మన ప్రయాణం కథ. ఈ ప్రయాణంలో మనం ఏ రకమైనటువంటి కష్టాలు పడాలనో, ఏ రకమైనటువంటి వ్యవహారాలు పడాలనో, ఏ రకమైనటువంటి భావాలు మనం చేస్తూ ఉంటామో, ఏ రకంగా వెళతామో, ఏ రకంగా వస్తామో, ఏ రకమైనటువంటి దేహాన్ని మళ్ళీ తయారు చేసుకుంటామో మన చేతుల్లో ఉంది. ఇది తెలుసుకోక దీని వైపుకి పోక కేవలం డబ్బు సంపాదించడం, ఇల్లు వాకిళ్ళు కట్టుకోవటం, సుఖభోగాలను పెంచడం, వస్తువులు కొనుక్కోవటం ఇదే ప్రధానమంత్రి ఇందులో ఉండిపోయినటువంటి వాడు ఇవి ఏమీ తెలియకపోయినా నాకేం తెలియదండి నేను బాగుంటానికి వీల్లేదు ఖచ్చితంగా పోవాలి. నిజంగా నీకేం తెలియకపోతే ఏ పుణ్యకార్యం చేయకపోతే నువ్వు కూడా పోతావు ఎక్కడికో. ఎక్కడికి పోతావనంటే దాంట్లో చెప్తారు, అంటే మనం మామూలుగా అయితే చెప్పుకోకూడదు, రేపు శ్లోకంతో సహా చెప్తా అప్పుడు. సూకర జన్మ అంటే పందిగానా పుడతావంట, లేకపోతే శునక అంటే కుక్కగా, అంటే ఇలాంటి జన్మలు వస్తాయంట. నాకు అక్కర్లేదండి ఇవన్నీ, ఇవన్నీ ఎవరికండి మీలాంటి వాళ్ళకి కావాలి, మాకెందుకనండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అదిగో వాళ్ళకు వచ్చే జన్మలు ఇవి. అందువల్ల ఈ దేవయాన మార్గంలో పోయేటువంటి వాళ్ళు ఏమిటనంటే ఈ ఉదాహరణ వాయువు ఏం చేస్తుందంటే నేను తీసుకెళ్ళి ఆ అర్చి దేవత దగ్గర కూర్చోబెట్టి ఆ అర్చి ఆహా అంటే పగలు పగటి దేవత దగ్గర కూర్చోబెట్టి ఈ పగటి దేవత ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ శుక్లపక్ష దేవత దగ్గర, శుక్లపక్ష దేవత ఉత్తరాయణ దేవత దగ్గర, ఉత్తరాయణ దేవత తీసుకెళ్ళి చంద్రమండలంలో వదిలి, చంద్రమండలం అంటే ఈ చంద్రమండలం కాదు అందుకని చంద్రలోకం, ఆ చంద్రలోకంలో వదిలింది. అక్కడి నుంచి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ అతను బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి చాలా కాలం హాయిగా అక్కడే కూర్చుంటాడు. కూర్చొని బ్రహ్మగారితో పాటు ఆయన కూడా పోతాడు. అది ఆయన తిరిగి వచ్చే పని లేదు, ఇది దేవయానం. కాబట్టి ఇలా రెండు యానాలు మార్గాలు మనకు ఉన్నాయి. అందుకని ఎవరైతే ఈ సగుణోపాసన చేస్తారో వాళ్ళేమో దేవయానం ద్వారా బ్రహ్మలోకానికి చేరుకుంటారు. నాకు అది చేత కాదండి, నేను ఊరికనే యజ్ఞయాగాలు చేసుకుంటానంటే దీనివల్ల కూడా నీకు సుఖభోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్ళటం ఉంది. ద్యులోకం అని అంటారు స్వర్గలోకం, ఆ స్వర్గలోకానికి వెళ్ళటం ఉంది, అక్కడ భోగాలు అనుభవించడం ఉంది. మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి నీ దగ్గర ఏవైతే ఆ కర్మఫలాలు, ఆ ప్రారంభ కర్మఫలాలు తయారయ్యాయో అదిగో వాటి ప్రకారం ఇక్కడ జన్మించాలి. అవి ఉన్నంత వరకు వాటిని అనుభవించాలా, అవి కాస్త అయిపోతే మళ్ళీ దేహాన్ని వదిలిపెట్టుకోవాలి. ఇది అక్కడ మార్గం. కాబట్టి మోక్షమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు, నాకు మోక్షమే కావాలి అని అనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా శాస్త్ర జ్ఞానాన్ని ఒక సద్గురువు ద్వారా తప్పకుండా శ్రవణం చేయాలి. ఆ తర్వాత అనేకమైనటువంటి వైరాగ్య సాధనలు చేసి సగుణ బ్రహ్మారాధన ద్వారా నిర్గుణ బ్రహ్మారాధన దాకా వెళ్ళి జ్ఞానాగ్నిని పుట్టించాలి. ఆ జ్ఞానాగ్ని పుట్టిస్తే సర్వమైనటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ బ్రహ్మ సాక్షాత్కారం కారణంగా అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే ఈ జ్ఞాన నేత్రాన్ని పొందుతారో ఆ జ్ఞాన నేత్రాన్ని పొందినటువంటి వాళ్ళే ఆ మోక్షాన్ని పొందగలుగుతారు. ఆ మోక్షం వల్లనే ఆ శాశ్వతమైనటువంటి ఆనందం. అయితే ఆత్మ సాక్షాత్కారం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి అనే ఫలశ్రుతిని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇంకా రెండు శ్లోకాల్లోకి వచ్చాం, రెండు శ్లోకాలు కూడా ఫలశ్రుతికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఈ ఆత్మబోధ. ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గమనించాలి. ఏమిటంటే మనకి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరినైనా ఏదైనా ఓ పని చేయమంటే అమ్మో నా వాళ్ళు కాదు అన్నాడు అనుకో, సరే అది కాకపోతే మంచిదన్నా చేయ, ఇది కూడా నా వాళ్ళు కాదు, ఇది కూడా కాకపోతే చెయ్యి అని. అట్లానే మనకు కూడా ఏంటంటే వేదాంతంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కొడితే ఏదో కుంభస్థానాన్ని కొట్టాలి అన్నట్టుగా మోక్షమే కావాలంటావా? అది పూర్తిగా నీకు ఆత్మజ్ఞానమే, ఆ జ్ఞాన విచారణే నీకు మోక్షాన్ని అందిస్తుంది. నేను అంత దూరం బాలేనండి అంటావా? సగుణోపాసన ద్వారా ఆ బ్రహ్మలోకానికి చేరుకోవటం నాకు అది కష్టం అండి అంటావా? యజ్ఞాగాది కర్తవ్యాల ద్వారా స్వర్గలోకానికి చేరి మళ్ళీ వచ్చి జన్మించటం. అసలు నేను మీరు చెప్పేదేమి విన్నండి, నాకు ఎట్లా తోస్తే అట్లా మాట్లాడతా, ఎట్లా తోస్తే ఆ పనులు చేస్తూ ఉంటా, పాపాలు పుణ్యాలు నాకు లేవు, అది మీలాంటి చేతగాని వాళ్ళకే ఉంది, నాకు మాత్రం పాపం లేదు పుణ్యం లేదు, నేను హాయిగా ఆనందాన్ని అనుభవించడమే నాకు కావాలా, నాకు బాగా అందరిలోకి నేను పెద్ద గొప్పవాడిని కావాలా, ఎవరినైనా ఎదురొస్తే తంతా లేకపోతే వాడిని నరికి పారేస్తా అని అంటావా? అదేమీ చేసుకోవచ్చు. అప్పుడేమవుతానంటే నరకానికి పోవటం, ఇక్కడ నువ్వు నరుకుతావు అక్కడ నరకం, అందుకని ఆ నరకానికి పోవటం, అక్కడ శిక్షలు అనుభవించడం, తర్వాత ఏమవుతానంటే మళ్ళీ ఏ పురుగ్గానో పుట్టగానో కీటకం గానో పందిగానో కుక్కగానో నల్లిగానో బల్లిగానో పిల్లిగానో ఏదో రకంగా పుట్టడం, ఇక్కడ అనుభవించాల్సి అనుభవించడం, మళ్ళీ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఈ జంతు జన్మలే నీకు గతి. కనుక మనకి అన్ని మార్గాలు ఉన్నాయి, తెలుసుకుంటే మంచి మార్గాన్ని వెళ్ళవచ్చు, తెలుసుకోకపోతే చెడ్డ మార్గాన్ని పోవచ్చు. ఏ మార్గాన్ని పోతే దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ పుణ్యం చేసి నాకు కష్టం రావాలన్న రాదు, పాపం చేసి సుఖం రావాలన్నారు, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా. కాబట్టి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మానవుడిగా పుట్టినటువంటి వాడికి ఒక ప్రత్యేకత ఏమిటంటే బుద్ధి. భగవంతుడు బుద్ధినిచ్చి ఒక నాయన నీ బుద్ధిని బాగా ఉపయోగించుకోరా అంటే, మనం బుద్ధిని బుద్ధి చేసుకుంటుంటే ఏం ఉపయోగం? బుద్ధి లేని జన్మలు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు మనకి బుద్ధినిచ్చి పంపించాడు, ఈ బుద్ధిని బాగా ఉపయోగించుకోమన్నాడు, నా దగ్గరికి రమ్మన్నాడు. ఆహా నాకొద్దు, ఈ బుద్ధి వద్దు నాకేమొద్దు అన్నావా? ఇక బుద్ధి లేని జన్మలే, కొన్ని వందల వేల జన్మలు బుద్ధి లేని జన్మలే నీకు వస్తాయి, అందువల్ల మళ్ళీ మానవ జన్మ రాదు. కాబట్టి ఇప్పుడే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మన యొక్క ప్రయాణం ఏమిటంటే మోక్షం అనేటువంటిదే మనం పెట్టుకోవాలి. అదే ఆత్మసాక్షాత్కారం. ఆ ఆత్మసాక్షాత్కారం వల్ల, ఆ మోక్షం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు మనకు వస్తుంటాయో ఆ ఫలితాల గురించి మనం రేపు చెప్పుకుందాం.